సత్వా ముదాసు తలై కరతాభిషేకం దృష్ట్వా త్వరేన నిజధోరణతో వరీయా కృత్వా వపుం కనకదండమివాపిపాత్యా దృష్ట్వా చతుర్ముఖటకోటిపరిగ్మయుగ్మం సత్వా ముదాశ్రుజలైకరూపోభిషేకం దృష్ట్వా త్వరేన నిజధోర్నతోవతీర్యా పృష్ట్వా వపుం కనకదండమివాపిపాత్యా పృష్ట్వా చర్ముఖకోటివిపాతియుగ్మం నత్వా హృదుశ్రుజలైకరసాభిషేకం దృష్ట్వా కాంచిన పిమ్మట త్వరేన త్వరగా నిజధోరణ తన హంసవాహనము నుండి అవతీర్య క్రిందకు దిగి పృథ్వం నేలపై వపు దేహము కనకాబ్ద ఇవ బంగారు దండము వలె అవిపాత్య సాగిలపడి స్పృష్ట్వా సృజించుచు చతుముకుటకోబివి నాలుగు కిరీటముల యొక్క అగ్రభాగములచే అంగ్రియుగ్మం పాదపద్మములను నత్వా నమస్కరించి ముత్ అశ్రుశూల జలై ఆనందాశ్రులతో అకృత మునరించే అభిషేకం పాదపద్మాభిషేకము. భావము భాష్యము చెప్పినది ఏసీ భక్తివేదంత స్వామి శ్లా ప్రభుపాల్. అది కాంచిన పిమ్మట బ్రహ్మ త్వరగా తన హంసవాహనం నుండి క్రిందకు దిగి బంగారు దండం వలె నేలపై సాగిలపడి తన శిరముపై నున్న నాలుగు కిరీటముల యొక్క అగ్రభాగంలోచే శ్రీకృష్ణ భగవాను సృజించెను. వదనము కావించి అతడు ఆనంద ఆశ్రులచే కృష్ణుని పాదములను అభిషేకించెను. భాష్యము: బ్రహ్మదేవుడు దండం వలె సాగిలబడెను. బంగారు ఛాయ కలిగి ఉన్నందున కృష్ణుని ఎదుట వాలిన బంగారు దండం వలె అతడు గోచరించెను. ఉన్నతుని ఎదుట దండం వలె సాగిలబడినప్పుడు ఆ నమస్కారము దండవత్ అని అందురు. దండం అనగా కర్ర, వట్ అనగా వలె అని అర్థము. కేవలము దండవత్ అని నోటితో అనగానే సరిపోదు. నిజంగా ఆ వ్యక్తి ఎదుట సాగిలబలసి ఉండును. బ్రహ్మదేవుడు ఆ విధంగా సాగిలపడి తన మస్తకముతో శ్రీకృష్ణుని పాదపద్మను అష్టకముతో శ్రీకృష్ణుని పాదపద్మములను సృజించెను. విహ్వలుడై అతడు చేసిన రోదము శ్రీకృష్ణ పాద పద్మాభిషేకము అయ్యను. బ్రహ్మదేవుని ఎదుట మనుష్య బాలునిగా గోచరించినప్పుడు సాక్షాత్తుగా పరతత్వము పరబ్రహ్మమే అయ్యున్నాడు. దేవదేవుడు నరాకృతిగా వర్ణింపబడినాడు అనగా అతని రూపము మానవ రూపము బోలును. అతనిది చతుర్భుజ రూపము కాదు. నారాయణుడు చతుర్భుజుడే గాని పరమపురుషుడు మానవుని బోలును. మనిషి భగవంతుని రూపంలో తయారు చేయబడినాడని తెలుపుచు బైబిల్ కూడా ఈ విషయమును ధృవపరుస్తున్నది. గోపబాల రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు స్వకారణుడు బ్రహ్మరూపమే అని బ్రహ్మదేవుడు కాంచెను. అయినను అతడిప్పుడు చేతిలో పెరుగన్నపు ముద్దం పట్టుకుని బృందావనమున తిరుగుచు మనిష్య బాలుని వల్లే గోచరిస్తుండెను. ఆశ్చర్యచకుతుడై అంతటా బ్రహ్మ త్వరగా హంసవాహనం నుండి క్రిందకి దిగి నేలపై తగిలపడెను. సాధారణంగా దేవతలు నేలను తాకరు, కాని బ్రహ్మ స్వచ్ఛందంగా తన ప్రతిష్టను విడిచి కృష్ణుని ఎదుట నేలపై సాగిలపడెను. తన శిరమును నాలుగు దిక్కులలో ఉన్నప్పటికీ వాటినతడు నేలవైపునకు తెచ్చి కిరీటముల అగ్రభాగముచే కృష్ణ పాదపద్మములను సృజించెను. తన బుద్ధి అన్ని వైపులా పనిచేసినను అతడు సర్వస్వమును చిన్ని కృష్ణుని ఎదుట సమర్పించెను. బ్రహ్మదేవుడు తన అశ్రువులచే శ్రీకృష్ణ పాదపద్మములను అభిషేకించనని పేర్కొనబడినది. అతని అశ్రువులు పవిత్రములై ఉండేవి. సుజలై అని పదముచ్చట సూచించున్నది. భక్తి ఉదయించినంతటే అంతయు పవిత్రమగను, సర్వోపాధి వినిర్ముక్తాను. కనుక బ్రహ్మదేవుని రోదనము భక్త్యానుభవ రూపమే అయి ఉన్నది. ఓం అజ్ఞాన తిమిరాందశ జ్ఞానాంజన చలకయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి నితనామని, నమ ఆచార్య పదాయ నిథాయ కృపపదాయని గౌరకథాధామదాయ నగర గ్రామధారిణి, నమా ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వేదంత స్వామి నితనామని, నమస్తే సరస్వతి దేవి గౌరవాన్ని ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి, వాంఛాకల్పతరు బేష్ట కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీసాది గౌరభక్తవృంద, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు తన పవిత్రమైనటువంటి దినము, ఒకటి ఏకాదశి, రెండవది శిలా జయపతాక స్వామి గురు మహారాజు యొక్క ఆయన వ్యాస పూజ, అంటే ఆయన ఆవిర్భవించిన దినోదము. ఈ యొక్క మనము ఈ యొక్క అదేవిధంగా ఈ లీల కూడా చాలా ముఖ్యమైనటువంటి లీల, ఈ దశమ స్కంధంలో బ్రహ్మ విమోహన లీల. ఎందుకంటే బ్రహ్మ వచ్చి మనకు ఆది గురువు, మన పరమ గురువు కూడా బ్రహ్మదేవుడు, ఆయనకు సంబంధించింది. ఈరోజు శ్లోకం కూడా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఇక ఇక్కడ బ్రహ్మదేవుడు ఆయన ఈ యొక్క కృష్ణుడు పరబ్రహ్మము ఆది పురుషుడు మూడో పురుషుడు అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకున్నాడో, అంతకుముందు ఆయన తెలియదు, ఆయనకి పూర్తిగా తెలియదు, విమోహంలో ఉన్నాడు, ఆయన మోహంలో ఉన్నాడు, భగవంతుని యొక్క మాయ చేత ఆవరించబడి ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన తెలుసుకున్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తన పదవిని పక్కన పెడుతున్నాడు. ఆయన తన యొక్క హంసవాహనం మీద ఉన్నాడు. ఈరోజు శ్లోకం విషయం మనం చర్చిస్తున్నాము. ఇంతవరకు హంసవాహనం మీద ఉన్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎప్పుడైతే తెలిసిందో కృష్ణుడు దేవదేవుడు అని చెప్పి, తక్షణమే బ్రహ్మ ఏం చేస్తున్నాడు, తన యొక్క హంసవాహనాన్ని దిగి కిందికి వస్తున్నాడు. కిందికి వచ్చి ఆయన ఒక బంగారు కర్రవలే భగవంతునికి సాష్టాంగ నమస్కారం దండవార్ అర్పిస్తున్నాడు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఇది. బ్రహ్మదేవుడు అంటే ఆయన సాధారణ వ్యక్తి కాదు, ఆయన నారాయణ యొక్క నాభికల నుంచి వ్యక్తి, ఈ సృష్టిలో ప్రథమ ఆయన జీవి. ఆయన మొత్తం అన్ని జీవరాశులకు అన్ని దేవతలకి బ్రహ్మ ఆదిదేవగానే. బ్రహ్మ ఎవరు? ఆదిదేవగానే. ఆ దేవతలకంతా ఆది ఎవరు? బ్రహ్మ. ఆయన ఏం చేస్తున్నాడు, తన యొక్క పదవిని తన ఆహాన్ని పక్కన ఉంచి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు కృష్ణుడికి, శరణాగతి పొందుతున్నాడు. కృష్ణుడు అంటే బ్రహ్మకి గురువు కూడా. జ్ఞానాన్ని ఎవరిచ్చారు బ్రహ్మదేవునికి? కృష్ణుడు. మొదట సృష్టి ప్రారంభంలో ఇక జ్ఞానాన్ని ఎవరిచ్చారు? కృష్ణుడు ఇచ్చాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, మామూలుగా ఇక్కడ ప్రభుపాద భాష్యంలో వివరిస్తున్నారు, దేవతలు వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సాధారణంగా వాళ్ళు భూమి మీద తాకరు, వాళ్ళు నేలను తాకరు, వాళ్ళ పైనే ఈ ఆకాశంలోనే ఉండి వాళ్ళు వాళ్ళ యొక్క చర్చలు కానీ ఈవెన్ యజ్ఞానికి వాళ్ళు వచ్చినప్పుడు ఆహ్వానించినప్పుడు కానీ యజ్ఞానికి ఆహ్వానిస్తారు. ఇంతకుముందు రాజులంతా కూడా ఈ ద్వాపరయుగంలో త్రేతాయుగంలో ఈ రాజులు ఎంతో పవిత్రంగా యజ్ఞాన్ని ఆచరించేవాళ్ళు. ఈవెన్ కలియుగంలో కూడా లాస్ట్ యజ్ఞం, శక్తివంతమైన యజ్ఞం ఏదంటే జనమేజయ మహారాజు చేసింది, లాస్ట్ యజ్ఞం అది. మన శాస్త్రంలో చెప్పడం జరిగింది, చివరిగా దేవతలు ఈ యజ్ఞంలో పాల్గొనుంది జనమేజయ మహారాజు చేసినటువంటి సర్పయాగానికి వచ్చారన్నమాట. వాళ్ళు అందరూ వచ్చారు, ఆల్ దేవతాస్ వచ్చారన్నమాట. ఇంతకుముందు పవిత్రంగా యజ్ఞాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి ఈ దేవతలంతా వచ్చేవాళ్ళు. వచ్చినా కానీ వాళ్ళు భూమిని తాకేవాళ్ళు కాదు, వాళ్ళు ఆ యొక్క దీనిపైనే ఆకాశం ఉండేవాళ్ళు. ఈవెన్ రామాయణంలో కూడా ఈ దేవతలంతా కూడా ఇంద్రుని చెప్తారనమాట, నువ్వు వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి పరమాన్నం ఉంటుంది, ఆ పరమాన్నాన్ని సీతాదేవి ఇమ్మని చెప్తారు, ఇంద్రుని చెప్తారు వాళ్ళు. ఎందుకు ఇమ్మని చెప్తారంటే సీతాదేవి ఆహారం తీసుకోవడం లేదు, శ్రీరామచంద్రుడు నుంచి దూరంగా ఉండడం వల్ల ఆమె గాలి తప్పదే నీరు గాని ఆహారం గాని ఏం తీసుకోవడం లేదు. ఆ గాలి కూడా ఎందుకు తీసుకుంటుందంటే మళ్లీ శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్లి సేవ చేయాలనే భావంతో. ఆమె ఆహారం పూర్తిగా ఎప్పుడైతే ఇక ఇతను అపహరించాడో ఈ యొక్క రావణుడు, ఆ రోజటి నుంచి ఆమె నీటిని గాని ఆహారాన్ని గాని తీసుకోవడం లేదనమాట, పూర్తిగా నిలిపివేసింది. కాబట్టి దేవతలకు భయం అయిపోయింది, ఆమె చనిపోతుందేమో అనేసి. కాబట్టి ఆమెను కాపాడాలి, చనిపోతే ఏమవుతుంది, శ్రీరామచంద్రుడు కూడా ఆయన ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట. వాళ్ళ యొక్క పని, వాళ్ళకి నిజమైనటువంటి పని దేవతలకేమి, రావణ్ని సంహరించాలి. కాబట్టి దేవతలంత రిక్వెస్ట్ చేసుకుంటారు ఈ యొక్క ఇంద్రుడిని వెళ్ళి ఆ పరమాన్నని అది కానీ తీసుకున్నట్లయితే కనుక ఎన్ని సంవత్సరాలైనా కానీ ఆహారం అవసరం లేదు, మళ్ళీ ఆ పరమాన్నాన్ని ఆయన స్వీకరిస్తే శరీరం అట్లే సౌష్ఠవంగా శక్తివంతంగా ఉంటుందన్నమాట. ఇంద్రుడు తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్తే ఆ ఇంద్రుడు తన స్వశరీరంతో వెళ్తాడు లంకకి. వెళ్ళినప్పుడు సీతాదేవి గమనిస్తుంది అనమాట. మొదట ఆమెకు సందేహం వస్తుంది, ఇతను ఇంద్రుడేనా లేదంటే ఏమన్నా ఇక రావణుడు ఏమన్నా వేరే చమత్కారం చేస్తున్నాడా అని చెప్పి ఆమె గమనిస్తుంది అనమాట. మళ్ళీ మనసులో ఆమె ఆలోచించుకుంటుంది, ఇంద్రుడు అయితే దేవతలు అయితే కనుక వాళ్ళ భూమిని తాకరు, కాబట్టి ఇతను కూడా తాకడం లేదు. ఇంకో క్వాలిటీ ఏమంటే దేవతలకి వాళ్ళకి ఈ ధూళి కూడా అంటది అనమాట, వాళ్ళ శరీరానికి కానీ బట్టలకు కానీ మనం కానీ వెళ్తే ధూళి అంతా అంటుంది, మట్టి అంతా కూడా. ఆమె గమనిస్తుంది అనమాట క్లియర్ గా ఇంద్రుడు గాల్లోనే ఉంటాడు, ఆయన శరీరానికి ఎటువంటి ధూళి ఉండదు. అప్పుడు ఇంద్రుడు రిక్వెస్ట్ చేసుకుంటాడంట, అమ్మ ఈ యొక్క పరమానాన్ని స్వీకరించండి, లేనట్లయితే కనుక మీరు మరణిస్తారు, శ్రీరామచంద్రుడు ఇంకా దిగులు చెందాడంటే అప్పుడు ఆమె అది గుర్తించి అంటే ఏమి ఇంద్రుడు భూమిని తాగడం లేదు, తర్వాత అతనికి ధూళి అంతా కూడా అంటుకోలేదనమాట. అప్పుడు ఆ పరమానాన్ని తీసుకుని ఆమె తీసుకుంటుంది అనమాట. అంటే ఇక్కడ విషయం ఏమంటే ఈ దేవతలు భూమిని తాకరు వాళ్ళు ఇక్కడ భూమి మీదకి వచ్చినప్పుడు. అయితే ఇక్కడ బ్రహ్మ ఏం చేస్తున్నాడు, ఆయన భూమికి దిగుతున్నాడు అనమాట. ఎందుకని కృష్ణునికి నమస్కరించడం కోసం. ఆయన సాష్టాంగాన్ని, సాష్టాంగా అంటే పూర్తిగా ప్రభువారు చెప్తున్నాడు ఇక్కడ, దండవాద ప్రణామం ప్రభు అని చెప్తాం మనం కొన్నిసార్లు. మనం ఎవరినైనా కనిపిస్తే ఏం చేస్తాం మనము, దండవాద ప్రణామం ప్రభు అని చెప్తున్నాడు. ప్రభుపాద భాష్యం చెప్తున్నాడు, ఊరికే మాటలతో చెప్తే సరిపోదు, దాన్ని ఏం చేయాలి, సాష్టాంగం ప్రణామం చేయాలి అని చెప్తున్నాడు అనమాట. అది ఇప్పుడు మనం ఒక స్టేటస్ అయిపోయింది అనమాట. ఇది దండవాద ప్రణామం చెప్పేది కూడా, దండవాద ప్రణామం ప్రభుజీ అని అది కూడా వినంత చెప్పం మనము గట్టిగా, దండవాద ప్రణామం ప్రభుజీ అంటాం అనమాట. అది కాదు పద్ధతి. ఇక్కడ చెప్తున్నారు దండవాద ప్రాణం అంటే ఏమి, సాష్టాంగం అన్ని అంగాలతో భగవంతునికి నమస్కరించడం వినయంతో, హృదయంలో భక్తులకు కావచ్చు భగవంతునికి కావచ్చు. అందుకే ఆయన అంత వినయాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి బ్రహ్మ తన యొక్క పితామహుడు గురువు అయినటువంటి కృష్ణుడికి ఆయన యొక్క స్థానం అనేది లభించింది. ఇది బ్రహ్మగా ఆయన మూల పురుషుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమంటే మనం కూడా గురువుకి ఇటువంటి వినయాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ ప్రతి ఒక్క సందర్భంలో కూడా ముఖ్యంగా మన గౌడీ వైష్ణవులు ఏం చేస్తారు, మనం ఏది ప్రారంభించినా కానీ ఉదాహరణకి కర్మలు కానీ ఎక్కువగా కానీ ఏదైనా యాక్టివిటీస్ కానీ ప్రారంభిస్తే కర్మకాండలో నిమగ్నమైన వాళ్ళు మొదట వాళ్ళు చేసేదేమి, ఎవరికి ప్రార్థిస్తారు, వినాయకునికి పూజిస్తారు. అదేవిధంగా శ్రీ వైష్ణవులు వాళ్ళు కూడా కొంతమందిని పూజిస్తారు. మొదట యజ్ఞం చేశారు ఎవరిని పూజిస్తారు, విశిక్షను పూజిస్తారు. మనం ఎవరిని పూజిస్తాము, నరసింహదేవుణ్ణి, అంతకంటే ముందు ఇంకోరిని పూజిస్తాం, గురు ప్రాణమంతం చెప్తాం. ఏ యజ్ఞం చేసినా కానీ మొదట మనం ఏం చేస్తాము, ఈవెన్ ప్రవచనం ప్రారంభించేటప్పుడు కానీ ఏం చేసినా కానీ ఓం అజ్ఞాన తిమిరాందశ జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిళితం ఏన తస్మై శ్రీ గురువే నమః. ప్రభుపాద గారు చెప్తున్నారు ఈ మంత్రంలో అందరు దేవతలు, అందరు గురువులు, గురు పరంపర మొత్తం వచ్చేస్తుందని చెప్తున్నారు. ఈవెన్ గణేష్ కూడా ఉన్నాడు ఆ మంత్రంలో ప్రత్యేకంగా మనం ఇంకేమి, ఎందుకంటే అందరూ ఉన్నారు ఈ అజ్ఞాన తిమిరాందశ మంత్రంలో. ఆల్ పరంపర మొత్తం మన పరంపర అంతా ఉంది, అందరు దేవతలు ఉన్నారు. ఎందుకంటే గురువు వచ్చి సర్వదేవమయం గురుం, శ్రీమద్ భాగవతంలో కృష్ణుడు చెప్తున్నాడు సర్వదేవమయం గురుం, అన్ని దేవతల యొక్క ప్రతినిధివురు గురువు. గురువుని కానీ మనం సంతృప్తి పరిచినట్లయితే ఆల్ దేవతాస్ ఏమవుతారు, సంతృప్తి చెందుతారు. గురువు కానీ మనం కానీ నమస్కరించినట్లయితే అందరు దేవతలు కూడా మనం నమస్కరించినట్లు అది భావించబడుతుంది. ఎందుకంటే సర్వదేవమయం గురుం, అందరి యొక్క దేవతల యొక్క ప్రతినిధి వచ్చి గురువు. అందుకనే మనం మొదట ఏం చేస్తాము, గురువుకి నమస్కరిస్తాం. దేవదేవుని యొక్క ప్రతినిధి, అదే సమయంలో సర్వ దేవతల యొక్క ప్రతినిధి గురువు. ఓం అజ్ఞాన తిమిరాందశ అంటే అజ్ఞానం, అజ్ఞానం అంటే అది చీకటి అంటారు, చీకటి. అజ్ఞానానికి ఇంకొక పేరు వచ్చి చీకటి, తిమిరం అన్నా కానీ చీకటి. చీకటిగా ఉన్నప్పుడు వెలుతురు కావాలంటే ఏం చేయాలి, లైట్ వేయాలి. ఈ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు సూర్యుడు కానీ లేదు చంద్రుడు కానీ అగ్ని కానీ లేకపోతే చీకటితో ఉంటుంది. మనం రూమ్ లో ఉన్నామనుకోండి, కరెంట్ లేకపోతే ఏమవుతుంది, రూమ్ లో మనల్ని మనం చూసుకోలేము, ఎవరు కూర్చోన్నారు, ఎవరు నిలబడుకో ఉన్నారు, ఎవరు నిద్రపోతున్నారు తెలియదు అనమాట మనకి. సరైన ఒక్కోసారి మనం భజన చేస్తూ ఉంటాం ఇక్కడ మన మందిరంలో సంధ్యా సమయంలో గౌరారతి, సడన్గా ఏమవుతుంది, కరెంట్ ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోతే మనం ఏం చూసుకోలేము, పక్కన ఎవరున్నారు, కరతాలు కొడుతున్నారు లేదా, కూర్చున్నారు నిలబడి ఏం తెలియదు అనమాట. ఎందుకంటే చీకటి, అజ్ఞానం. మన అజ్ఞానంలో ఉన్నప్పుడు మనకేం తెలీదు, ఏది నిజము ఏది అబద్ధము, ఏది సత్యము ఏది అసత్యము, ఏది మంచి కర్మ ఏది చెడు కర్మ. ఈ అజ్ఞానం వల్లనే మనం ఇప్పుడు దుఃఖాలు పొందుతున్నాం. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నప్పుడు మనకు మంచి కార్యాలు ఏది చెడు కార్యాలు ఏది మనకు తెలియదు. మనకి ఈ కార్యక్రమాలు చేస్తే ఆనందం వస్తుంది, ఈ కార్యక్రమాలు చేస్తే దుఃఖం వస్తుంది అని మనకు తెలియదు. ఈ అజ్ఞానం చేతనం చేస్తుంటాం, మనం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉంటాం, తప్పులు చేస్తూ పోతూ ఉంటాం అజ్ఞానం వల్ల. దానివల్ల ఏమవుతాం, మనము దుఃఖాన్ని పొందుతాము. గురువు ఏం చేస్తారు, మనల్ని ఈ అజ్ఞానం నుంచి జ్ఞానస్థితికి తీసుకొని వస్తారు. గురువు యొక్క పని అదే. ప్రభుపాద వారిని కొంతమంది విలేకరులు అడుగుతారనమాట, ఈ భారతదేశం నుంచి చాలా మంది సాధువులు వస్తుంటారు, వాళ్ళు రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు, రకరకాలైనటువంటి సమ్మక్కలు అంతా చేస్తుంటారు, మీరేం చేస్తారని చెప్పి అడుగుతారు. ప్రభుపాద వారు చెప్తారు, ఈ హిప్పీలంతా కూడా నేను హ్యాపీలు చేశాను, వాళ్ళ హృదయాలను మార్చాను. హృదయం మార్చడమే అజ్ఞానస్థితి నుంచి జ్ఞానస్థితికి గురువు చేసే పని అదే. గురువు ఒక చైన్ ఇచ్చేదో లేదంటే ఇంకేదన్నా ఒకటి విభూతి ఇచ్చేదో అది చేస్తే అది గురువు కాదు. అతను అజ్ఞానస్థితి నుంచి జ్ఞానస్థితికి తీసుకురావాలి. ఓం అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శలాకయ చక్షురు మిలితం అయిన తస్మై శ్రీ గురువైన. గురువుని చాలా చీప్ చేశారన్నమాట ఈ కలియుగంలో. గురువు అనే పదానికే వాళ్ళు అర్థం లేకుండా చేశారు. అంటే ఎందుకంటే ఈ అప్రమాణికమైనటువంటి గురువులు ఎక్కువగా ఉన్నారనమాట. అప్రమాణికమైన వ్యక్తులు, గురువులు కాదు వాళ్ళు, అప్రమాణికమైనటువంటి వ్యక్తులు. ఒకసారి ప్రభుపాద వారు ఇండియాకు వస్తారనమాట, ఆయన కొద్దిగా అనారోగ్యంగా ఉంటుంది, మళ్ళీ తిరిగి అమెరికాకు మళ్ళీ బయలుదేరి వెళ్తారు. బోస్టన్కు వస్తున్నారనమాట ప్రభుపాద వారు 1969లో, 1969 వచ్చేటప్పుడు మొత్తం భక్తులంతా కూడా అక్కడ బోస్టన్ విమానాశ్రయానికి వచ్చారు. 150 భక్తులు ఉన్నారన్నమాట. అప్పట్లో 150 భక్తులు అంటే చాలా ఎక్కువ. ప్రభుపాద వారు వస్తున్నారని చెప్పి తెలిసింది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళకి నమ్మకం లేదు ప్రభుపాద వారు మళ్ళీ అమెరికాకు వస్తారా రారా అని. ఎందుకంటే చాలా అనారోగ్యంగా ఉన్నారు ప్రభుపాద వారు. వాళ్ళు విమానాశ్రయంలో ఏం చేస్తారంటే, అప్పట్లో విమానాశ్రయంలో అందరూ భక్తులు ఏం చేసేవాళ్ళు, లోపలనే వెళ్ళి అక్కడ కీర్తన చేసేవాళ్ళు అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే భజన చేస్తున్నారనమాట. సరే భక్తులు వెయిట్ చేస్తున్నారు, ఫ్లైట్ అక్కడికి వచ్చింది. అక్కడ ప్రభుపాద వారు ఇంకా వస్తున్నారనమాట లోపల నుంచి. భక్తులంతా కీర్తన గట్టిగా చేస్తున్నారు. చిన్నగా వాళ్ళకి అక్కడ కొద్దిగా రిపేర్ వర్క్ జరుగుతుందనమాట. ఒక అన్ని కొన్నిసార్లు ఏం చేస్తారు, రిపేర్ వర్క్ జరిగేటప్పుడు బైఫర్కేషన్ చేస్తారు, మొత్తం అంతా అట్ట ముక్కలతో కడతారనమాట. అందరూ ప్రయాణికులు వచ్చే వాళ్ళ కాళ్ళంతా కనిపిస్తున్నాడు, తల మాత్రం కనిపించడం లేదు, కాళ్ళు కనిపిస్తున్నాయి. భక్తులంతా కూడా కాళ్ళు చూస్తున్నారు అనమాట. సడన్ గా ప్రభుపాద వారి యొక్క కాళ్ళు కనిపించాయనమాట, ఇది షూస్ వేసుకున్నటువంటి సాఫ్రాన్ షూస్. అందరూ కూడా జై ప్రభుపాద అని చెప్పి అరుస్తున్నారనమాట గట్టిగా. సరే ప్రభుపాద వారు వచ్చిన తర్వాత బయట వస్తారు. వచ్చి విమానాశ్రయంలోనే ఒక వ్యాసాసనం రెడీ చేసి పెడతారు భక్తులు. వాళ్ళు విమానాశ్రయంలోనే గురు పూజ ప్రారంభిస్తారనమాట. ప్రారంభించి ప్రభుపాద వారికి పూలమాలంతా వేస్తారు. వేసిన తర్వాత ఈ గురు పూజ అయిపోతుంది, విమానాశ్రయం చేస్తారు గురు పూజ. అక్కడ ప్రెస్ వాళ్ళంతా ఉంటారు, మొత్తం అంతా కూడా ఈ యొక్క పేపర్ వాళ్ళంతా వచ్చేస్తుంటారు అనమాట. సరే ప్రభుపాద వారు లెక్చర్ ప్రారంభిస్తారనమాట. ప్రారంభించి ప్రభుపాద వారు చెప్తున్నారనమాట, ఆధ్యాత్మిక గురువుని దేవదేవునితో సమానంగా గౌరవించాలి. ప్రభుపాద లెక్చర్లను మొదటి ప్రారంభించేటప్పుడే ఆయన వివరిస్తున్నాడు గురువుని. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, ప్రెస్ వాళ్ళకంతా ఏంది వీళ్ళు ఆయన ఇంత గౌరవిస్తున్నారు. అందరూ ప్రభుపాద దగ్గర రాగానే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, సాష్టంగా నమస్కారం చేస్తున్నారు, గురు పూజ చేస్తున్నారు, మాలలు వేస్తున్నారు. చాలా మంది బయట వాళ్ళకి తెలియదు, మనం కూడా ఇక్కడ ప్రభుపాద గారికి పూజ చేస్తుంటాం అనమాట. చాలా మందికి అర్థం కాదు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళకి అటువంటి అవగాహన లేదనమాట, గురువు యొక్క అవగాహన వాళ్ళకి లేదు. సరే ప్రభుపాద గారు ఎందుకంటే తెలపాలి జనాలకు ఎందుకు అనేసి ప్రభుపాద గారు ఏం చేస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారనమాట, దేవదేవుని యొక్క ప్రతినిధిగా గురువుని మనం కొలవాలి. దేవదేవునికి ఎంత గౌరవాన్ని ఇస్తామో అదే గౌరవాన్ని ఇవ్వాలి. మళ్ళీ ప్రభుపాద గారు చెప్తున్నారనమాట, అయితే గురువు ఎప్పుడు నేను భగవంతుడు అని చెప్పి అనుకోకూడదు, శిష్యుడు మాత్రం అనుకోవాలి, దేవదేవునిగా ప్రతినిధిగా గుర్తించాలి శిష్యుడు. దేవదేవునికి ఇచ్చేటువంటి గౌరవాన్ని గురువుకి అర్పించాలి తప్పనిసరిగా. అయితే గురువు ఎప్పుడో నేను భగవంతుణ్ణి అని చెప్పి అనుకోకూడదు. ప్రభుపాద గారు చెప్తున్నాడు, ఎవరన్నా గాని గురువు నేను జీఓడి గాడ్ అనుకుంటే అతను జీఓడి గాడ్ కాదు, డిఓజి డాగ్ అని చెప్తాను. ప్రభువు ఇట్లే చెప్తారనమాట, ఇస్ నాట్ ఏ గాడ్, ఇట్ జీఓడి గాడ్ కాదు, డిఓజి డాగ్. ఎందుకంటే వాళ్ళకి తెలవాలని అనమాట అందరికి. అదేదో ఇంకొకసారి ఇంకొక పత్రిక విలేకరు వెళ్తారనమాట ప్రభువు వారిని, అవును మీరు సాధువులు కదా, మీరెందుకు ఇటువంటి పెద్ద పెద్ద వాహనాల్లో లిమోసిన్ కార్లో, లిమోసిన్ కార్ అంటే అప్పుడు ఆ యొక్క లెనిన్ వాడేవాడు అనమాట అమెరికన్ ప్రెసిడెంట్, అదే కార్ని ప్రభుపాద వారికి శిష్యులు ఏర్పాటు చేస్తారనమాట. ప్రెస్ విలేకరు అడుగుతారు ఎందుకు ఇది వాడుతున్నారు మీరు. ఒకడు ప్రభుపాద వారు చెప్తాడు, నేను భగవంతుని యొక్క ప్రతినిధిని, భగవంతుడు అంటే ఏమి గాడ్, భగవంతుడు దేవుడు. దేవుడు మామూలుగా వచ్చేటప్పుడు భగవంతుడు ఆయన స్వర్ణరథం మీద వస్తాడు, నేను భగవంతుని యొక్క ప్రతినిధిని, నాకు శిష్యులంతా కూడా స్వర్ణరథాన్ని ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ఆ గతి లేదు, ఇనుప వాహనంలో నేను వెళ్తున్నాను ఇప్పుడు అని చెప్పి చెప్తాడు అనమాట. ప్రభుపాద వారు దాన్ని ఆయన అటాచ్డ్ కాదు, ఆయన వాహనమున్నా ఆయన యొక్క భావన ఏమి. అదే ప్రభుపాద వారు మాయాపూర్కి వచ్చేవాడు అనమాట, అక్కడేమో లిమోసిన్ కార్లు పెద్ద పెద్ద భవనాలు అన్ని ఉండేది. అదే ప్రభుపాద వారు మాయాపూర్కి వచ్చి ఒక చిన్న కుటీరంలో ఉండేవాడు అనమాట, చిన్న కుటీరం స్మాల్ హట్ లో ఉండేవాడు. శిష్యులు అడిగేవాళ్ళు ప్రభుపాద ఎందుకు మీరు అక్కడేం కరెంటు లేదు, ఎటువంటి సౌకర్యాలు లేవు, అంత దోమలు భయంకరమైన పాములు అన్ని ఉండేదన్నమాట, ఎటువంటి సౌకర్యాలు లేవు. ప్రభుపాద వారిని శిష్యులు అడిగేవాళ్ళు, మీరెందుకు ఇక్కడ ఇంత కష్టపడేది, అక్కడ అంత ఆనందంగా ఉండొచ్చు కదంటే ప్రభుపాద చెప్పేవాళ్ళు, నాకు నేను పెద్ద భవనంలో ఉన్నా కానీ ఒక పూరి గుడిసెలో ఉన్నా కానీ, నేను కారులో ప్రయాణం చేసినా కానీ నడక మీద ప్రయాణం చేసినా కానీ నా పనేమి, కృష్ణునికి భాగవతాన్ని రాయడం. ప్రభుపాద వారు చేసేది ఆయన ఆయన వర్క్ ఏం, ఒకవేళ ప్యాలెస్ లో కూర్చొని రాసినా ఏం రాస్తున్నాడు ఆయన, భాగవతాన్ని రాస్తున్నాడు. పూరి గుడిసెలో రాసినా గానీ కూర్చున్నా గానీ ఏం చేస్తున్నాడు ఆయన, భాగవతాన్ని రాస్తున్నాడు. అక్కడ అమెరికాలో అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉపయోగించి ఆయన ఏం చేస్తున్నాడు, హరినామాన్ని ప్రచారం చేస్తున్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. ఆయన బాహ్యంగా ఉన్నటువంటి సౌకర్యాలను చూడటం లేదు ప్రభుపాద వారు. నిజమైన గురువు ఏం చేస్తారంటే బాహ్యమైనటువంటి సిచ్యువేషన్స్ చూడు, ఓ కారులో పోకూడదు నేను నడిచే పోతాను ప్రచారానికి అని చెప్పి అనడు, లేదంటే నాకు కారే ఉండాలి నేను నడిచిపోను అని చెప్పి అనడు. రెండింటికి అతీతం అతను, కారులో పోను అని చెప్పి అనడు, లేదు కారు కావాలని చెప్పి అనడు. అతను మెయిన్ యొక్క పని ఏమి, హరినామ సంకీర్తన్ ని ప్రచారం చేయడం, ఈ యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం. యాక్చువల్లీ కృష్ణుడి యొక్క పని ఏమంటే, కృష్ణుడు సర్వసంపూర్ణుడు, భగవంతుడు దేవదేవుడు సర్వసంపూర్ణుడు, ఆయనకు చేయాల్సిందేమి లేదు, అన్నీ ఉన్నాయి. ఓం పూర్ణ మద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదశ్యతే పూర్ణశ పూర్ణమాదేవ పూర్ణమావ విశిష్యతే. సర్వసంపూర్ణుడు భగవంతుడు, ఆయనకి ఇంకేమీ లేదు అనమాట, ఆయన చేయాల్సిందేమీ లేదు, కావాల్సిందేమీ లేదు, పొందాల్సిందేమీ లేదు, అన్నీ ఉన్నాయి దగ్గర. భగవంతుడికి ఒకే ఒక పని ఉందంట, ఏమంటే తన భక్తుల్ని చూసుకోవడం, తన భక్తుల్ని రక్షించుకోవడం చూసుకోవడం, ఆ పనిని గురువు చేస్తాడు. అందుకే ఆయన భగవంతుని యొక్క ప్రతినిధి. గురువు ఏం చేస్తాడు, భక్తుల్ని చూసుకుంటాడు, ఆయన రక్షిస్తాడు, ఆధ్యాత్మిక స్థితిలో అభివృద్ధి పరుస్తాడు అనమాట. కృష్ణునికి వేరే పని లేదు, ఇంక వేరే పని ఏదైనా ఉంటే ఈ భౌతిక ప్రపంచంలో ఆయన యొక్క ప్రతినిధులు చూసుకుంటారు, దేవతలు చూసుకుంటారు. అది కృష్ణుని యొక్క పని, ఒకే ఒక పని, అది భక్తులను చూసుకునేది. ఆ పని ఏం చేస్తాడు, గురువు చేస్తాడు. కాబట్టి గురువు యొక్క స్థానం అనేది చాలా ఉన్నతమైనటువంటిది. ఈ యొక్క శాస్త్రాలు వివరిస్తున్నాయి భగవంతుని యొక్క బహిరంగ విస్తరణ, గురువు ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్, బహిరంగ విస్తరణ. అంతరంగికంగా కృష్ణుడు ఏం చేస్తారంటే పరమాత్మగా చైత్య గురువుగా మనకి సహాయం చేస్తూ ఉంటాడు. లోపల గురువు ఉన్నాడు పరమాత్మ, దాన్ని చైత్య గురువు అంటారు. బాహ్యంగా ఈ యొక్క గురువు, ఆధ్యాత్మిక గురువు మనకు సూచనలు ఇస్తూ ఉంటాడనమాట బాహ్యంగా. అందుకనే శ్రీమద్ భాగవతంలో ఉద్ధవునికి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, ఎటువంటి పరిస్థితిలో గాని ఆచార్యుణ్ణి సాధారణ వ్యక్తిగా భావించకూడదు. ఆచార్య గురువుని, ఆచార్యుని సాధారణ వ్యక్తిగా భావించేవాడు, మందిరంలో విగ్రహాన్ని సాధారణమైనటువంటి మూర్తిగా భావించేవాడు, గంగాజలాన్ని సాధారణ జలంగా భావించేవాడు, ఇక వైష్ణవుణ్ణి ఒక కులంతోనో ఒక వర్గంతోనో పోల్చే వ్యక్తి, అతని యొక్క మనస్సు అది నీచమైనటువంటి మనస్సు, అతనికి బుద్ధి పాప బుద్ధి అని చెప్పి శాస్త్రాలు వివరిస్తున్నాయి అనమాట. ఇక పరమం వైష్ణవుని ఏ వైష్ణవుడైనా కానీ మళ్ళీ చైతన్య మహాప్రభు చెప్తున్నాడు, ఎవరు వైష్ణవుడు అంటే ఆయన, ఎవరైతే హరే కృష్ణ మంత్రాన్ని ఒకసారి జపిస్తారో అతను వైష్ణవుడు అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఎవరున్నా గానీ ఈ యొక్క కృష్ణ చైతన్యంలో ఉండేటువంటి వ్యక్తిని ఇతను ఈ కులానికి సంబంధించిన వ్యక్తి, ఈ యొక్క వర్గానికి సంబంధించిన వ్యక్తి అని భావించినట్లయితే అతని బుద్ధి సరైనటువంటి బుద్ధి కాదు, అతను నీచమైన బుద్ధి అని భావించాలి. అదే సమయంలో ఆధ్యాత్మిక గురువుని సాధారణమైనటువంటి జీవుడిగా భావించినట్లయితే అతని బుద్ధి నీచమైన బుద్ధి, గంగా జలాన్ని అది సాధారణమైన జలంగా భావిస్తే కూడా నీచమైన బుద్ధి అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాడు. ఇక భగవానుడు భాగవతంలో చెప్తున్నాడు, ఆచార్యుని ఎటువంటి పరిస్థితిలో గానీ సాధారణ వ్యక్తిగా భావించకూడదు, అతను దేవతల యొక్క ప్రతినిధి, అతని మీద ఎటువంటి పరిస్థితులు అసూయని కలిగి ఉండకూడదు అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి మనము గురువుని భగవంతుని యొక్క సాక్షాత్ హరిత్వే అయిన సమస్త శాస్త్రి, సాక్షాత్ హరిగా మనము గుర్తించాలి. అయితే గురువు ఎప్పుడు ఆయన భావించడు, నేను ఈ యొక్క ఒకసారి ఏమవుతుందంటే ప్రభుపాద వారు ఒకసారి ఆయన గురుబాయ్ గురు సోదరుడు ఒక లెటర్ రాస్తారనమాట. ఆ లెటర్లో ఏముంటుందంటే గురువులు రెండు రకాలుగా ఉంటారనమాట. ఒకటి వచ్చి ముక్తి చెందినటువంటి గురువులు, రెండో రకం వచ్చి ముక్తి చెందినటువంటి గురువుల యొక్క అడుగుజాలను నడిచేటువంటి గురువులు. లైక్ ఉదాహరణకి నారద మొహమని ఆయన ముక్తి చెందినటువంటి గురువు, ఆయన ముక్త స్థితిలో ఉంటాడు, లిబరేటెడ్ పర్సన్. ప్రభుపాద వారు ఆయన ఆ ఉత్తరం చదివిన తర్వాత చెప్తారనమాట, నేను ముక్తి చెందినటువంటి గురువుని కాదు, నేను ముక్తి పొందినటువంటి వ్యక్తుల యొక్క అడుగుజాలను నడిచేటువంటి గురువును అని చెప్పి చెప్తారు. యాక్చువల్లీ ప్రభుపాద వారు ఆయన ముక్తి చెందినటువంటి గురువు, ఆయన ముక్తజీవి. ఆయన వినయం తనేం చేస్తున్నాడు, మనమంతా కూడా ఏం చేస్తున్నాం, ప్రభుపాద వారిని సాక్షాత్ హరి లైక్ భగవంతుని యొక్క ప్రతినిధిగా మనం పూజ చేస్తున్నాం. అయితే ప్రభుపాద వారి యొక్క భావన చూడు, ఆయన ఎంత వినయంతో ఆయన ఆ యొక్క తన యొక్క వినయాన్ని ఆయన ప్రదర్శిస్తున్నాడు. నేను ముక్తి చెందినటువంటి జీవిని కాదు, నేను ముక్తి చెందినటువంటి వ్యక్తుల యొక్క అడుగుజాలను నడుస్తున్న వ్యక్తిని అని చెప్పి చెప్తాను ఆయన వినయం. అయితే నిజమైన గురువు ఎప్పుడు ఆ విధంగా కలిగి ఉంటాడు. అదేవిధంగా ప్రభుపాద వారు ఎన్నో సందర్భాలు చెప్పాడనమాట, ఆయన్ని మీరు ఎంతో దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తున్నారన్నప్పుడు ప్రభుపాద వారు తన శిష్యులు చెప్పేవాళ్ళు, నీదంతా నా యొక్క గురువు యొక్క కృప, నా యొక్క గురువు యొక్క సూచనలు నేను ఆచరిస్తున్నాను, నా గురువు మిమ్మల్ని అందరినీ నా దగ్గర పంపిస్తున్నాడు. శిష్యులు చెప్పేవాడు అనమాట ప్రభుపాద వారు, నా గురువు మిమ్మల్ని నా దగ్గర పంపిస్తున్నాడు, నేను మీ ద్వారా నా గురువు మిమ్మల్ని పంపించారు కాబట్టి మిమ్మల్ని జాగ్రత్తగా నేను చూసుకుని ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నాను అని చెప్పి ప్రభుపాద వారు ఆ యొక్క ఫలితాన్ని అంతా కూడా తన గురువుకి ఇచ్చేవాడు. అదేవిధంగా భక్తి సిద్ధాంత మహారాజుని మనం చూసినట్లయితే ఆయన కూడా ఎంతో దివ్యంగా ఆయన ఉండేవాడు అనమాట. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఆయన చాలా గొప్ప పండితుడు. ఆయనకి 7 సంవత్సరాల వయసుకి భగవద్గీత పూర్తిగా తెలుసు ఆయనకి, 700 శ్లోకాలు 7 ఇయర్స్కే తెలిసేది కాదు, 700 శ్లోకాలు తెలుసు, దాని మీద కామెంటరీ కూడా ఇచ్చారనమాట. ఆయన పర్పస్ లో రాశారు 7 సంవత్సరాల వయసులో. తర్వాత సూర్య సిద్ధాంతం అంతా తెలుసు ఆయనకి, ఖగోళ శాస్త్రం తెలుసు, వ్యాకరణము సంస్కృతము అన్ని గొప్ప పండితుడు, చాలా మహాజ్ఞాని అనమాట. ఆయన చెప్పేవాడు అనమాట, శ్రీమద్ భాగవతాన్ని ఒక శ్లోకం మీద ఒక శ్లోకం తీసుకొని, ఇప్పుడు ఈ శ్లోకం ఉంది కదా దృష్టివా త్వరైన నిజతో, ఈ శ్లోకం మీద భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ 365 రోజులు ప్రవచనం ఇవ్వగలడు. ఒకరోజు కాదు, 360 రోజులు కూడా ఏం చేయగలడు, ప్రవచనం ఇవ్వగలడు. ప్రభుపాద వారి గురువు ఆయన అంటే అంత జ్ఞానం, అంటే ఈ రోజు చెప్పినటువంటి విషయాన్ని మళ్ళీ చెప్పకుండా 360 రోజులు ఆయన ప్రవచనం ఇవ్వగలడు. అంత సరస్వతి మహారాజ్ అంత అనమాట, సింహ గురువు అంటారు ఆయన్ని. ఈ విధమైనటువంటి జ్ఞానం ఉంది. అయితే ఆయన గురువు ఎవరు, ఆయన గురువు గౌరకిషోర్ దాస్ బాబాజీ. ఆయనకు విద్య రాదు, ఆయనకి చదువు రాదు. ఒకసారి ఒక వ్యక్తి వెళ్ళి భక్తి సిద్ధాంత మహారాజుని అడుగుతాడనమాట. అవును, అప్పుడు బోట్లో వెళ్తుంటారు వాళ్ళు, చిన్న నావలో మనం మాయాపురం కానీ చూస్తే బోట్లో వెళ్తుంటారనమాట. బోట్లో వెళ్తుంటే ఒక వ్యక్తి అడుగుతారు, అవును మీరు గొప్ప పండితులు విద్వాంసులు, మొత్తం అప్పట్లోనే ఒక 70-80 సంవత్సరాలకు మునిపే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు భారతదేశంలో తిరిగి 64 గౌడ మఠాలు స్థాపించాడు. ఇప్పుడంటే అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి మనకి, అప్పుడేం సౌకర్యాలు లేవు, బస్సులు కానీ ట్రైన్స్ కానీ, ట్రైన్స్ ఏదో అప్పుడప్పుడే వచ్చాయనమాట. చాలా కష్టం అనమాట అప్పుడు తిరిగి ప్రచారం చేయాలి, నడుచుకుంటూ ఎద్దల బండ్ల మీద వెళ్ళి. అప్పట్లోనే ఆయన 64 గౌడ మఠాలు స్థాపించాడు, ఎన్నో పుస్తకాలు రచించాడు అనమాట. మొత్తం భారతదేశం అంతా కూడా ఒక విప్లవాన్ని తీసుకొచ్చాడు, వైష్ణవ విప్లవాన్ని. అప్పుడు ఒక వ్యక్తి అడుగుతారు, అయితే ఆయన ప్రతి ఒక్కసారి ఆయన గురువును కీర్తిస్తూ ఉండేవాడు గౌరకిషోర్ దాస్ బాబాజీని. ఆ వ్యక్తి అడుగుతారనమాట, ఎందుకు మీరు ఈ విధంగా మీ గురువును కీర్తిస్తున్నారు, మీరెంతో పండితులు, ఎంతో గొప్ప వ్యక్తి, ఎంతో ప్రచారం చేశారు, మీ గురువుకి ఏమి రాదు, ఆయనకి ఎటువంటి విద్య లేదు అంటే. అప్పుడు భక్తి సిద్ధాంత్ మహారాజు చాలా మంచి ఉదాహరణ ఇస్తారనమాట, చాలా ముఖ్యం మనకి. ఆయన బోట్లో వెళ్తూ ఉంటాడనమాట, వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తికి చూపిస్తాడనమాట అదేమీ అని చెప్పి అడుగుతాడు. ఆ వ్యక్తి చెప్తాడు అది మోటార్ అని చెప్పి చెప్తాడనమాట. మోటార్ ఉంటుంది కదా, మామూలుగా బోట్ వెళ్ళాలంటే ఒక మోటార్ ఉంటుంది అక్కడ. సరే మనం దేంట్లో ఉన్నాము అని చెప్పి అడుగుతాడు, మనం నావలో ఉన్నాము అని చెప్పి చెప్తాడు బోట్లో. ఆ యొక్క మిషన్ లేకుండా ఈ బోట్ రన్ కాగలదా అని చెప్పి అడుగుతాడు, లేదు అని చెప్పి చెప్తాడనమాట. భక్తి సిద్ధాంత్ మహారాజ్ చెప్తాడు, నేను ఒక నావ మాదిరి, నా యొక్క గురువు ఒక ఇంజిన్ మాదిరి. ఆయన అక్కడ కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ మంత్రం జపిస్తూ ఉంటే నాకు శక్తి వస్తుంది, నేను ప్రచారం చేస్తున్నాను, నా గురువు నాకు శక్తిని ఇస్తున్నాడు, బోటికి ఆ మిషన్ ఏ విధంగా శక్తిని ఇస్తుందో ఆ విధంగా నా గురువు ఏం చేస్తున్నాడు, నాకు శక్తిని ఇస్తున్నాడు. కాబట్టి నా గురువు లేకపోతే నేనేమి, బోట్లో ఆ మోటార్ తీసి పడేస్తే బోటుకి ఏమైనా విలువ ఉంటుందా, శక్తి వస్తుందా దానికి? ఆ విధంగా అది నిజం కూడా. మనకు శక్తి అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే గురువు గురువు పరంపర నుంచి వస్తుంది అనమాట. ఈవెన్ మనం పుస్తక వితరణ చేసేటప్పుడు కానీ కొన్నిసార్లు మనం చూస్తుంటాము, మనం ఎంత కష్టపడి మాట్లాడినా కానీ ఒక బుక్ కూడా తీసుకోరు. నువ్వు ఎంతనో మాట్లాడు, గంటసేపు మాట్లాడు, ఓ రకరకాల మన తెలివిని ఉపయోగించి, మన చమత్కారాన్ని ఉపయోగించి, రకరకాల శ్లోకాలు చెప్పి ఎంత చేసినా కానీ ఒక బుక్ తీసుకోరు. కొన్నిసార్లు ఏమంది మనం గుమ్మున నిలబడుకుంటే అందరూ వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతుంటారు టెక్కటెక్కటెక్కటెక్కగా వచ్చి. అదంతా కూడా పరమాత్మ గురువు యొక్క కృప. ప్రభుపాద వారు ఆయన పుస్తకాలు ప్రపంచమంతా ప్రచారం జరగాలని చెప్పి, అదేవిధంగా భక్తి సిద్ధాంత మహారాజు, భక్తి వినోద్ ఠాకూర్ ఆల్ ఆచార్యులు వాళ్ళ యొక్క కోరిక, ప్రపంచంలో ప్రతి ఒక్క జీవి కృష్ణ చైతన్యం తీసుకోవాలని చెప్పి వాళ్ళ కోరిక అది. ఇప్పుడు మనం ఇన్ని మందిరాలు నిర్మిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ అంతా కూడా ఎక్కువ మందిరాలు వస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందండి? ఇదంతా శక్తి అంతా కూడా గురు పరంపర, వాళ్ళ యొక్క కోరిక, వాళ్ళు కోరుకున్నారు కాబట్టి ప్రచారం జరగాలని చెప్పి. వాళ్ళ కోరిక మేరకు మనం భక్తులైనాం ఫస్ట్, వాళ్ళ కోరిక మేరకు ఇంకా భక్తులు అలవాటు అవుతారనమాట. మనం ప్రచారం చేయొచ్చు, మనం ఇన్స్ట్రుమెంట్ అంతే, మనం ఒక పరికరం. మనం ఎక్కడ ఆనందపడాలంటే మనల్ని ఉపయోగించుకున్నారు. లైక్ ఇక ఇంకొక చిన్న లీలు ఉందనమాట, భక్తి సిద్ధాంత మహారాజ్ చెప్పేవాడు అనమాట. ఒకసారి ఏమైందంటే రెండు కుండలు ఉన్నాయన్నమాట, ఒకటి మంచి కుండ, ఒకటి పగిలిపోయిన కుండ, క్రాక్ పాట్ అంటారు అనమాట. కొన్నిసార్లు అంటుంటారు కదా, నువ్వు పెద్ద క్రాక్ పాట్, నువ్వు క్రాక్ పాట్ అంటే ఏమి, పగిలిపోయినటువంటి కుండ. ఒక వ్యక్తి ఏం చేసేవాడంటే పగిలిపోయిన కుండ, మామూలుగా మనం ఏం చేస్తాం పగిలిపోయిన కుండనే ఏం చేస్తామో పడేస్తాం. బట్ ఈ వ్యక్తి చాలా మంచి వ్యక్తి అనమాట. ఇతను ఏం చేస్తున్నాడు, రెండు కుండలనే తీసుకెళ్తున్నాడు, మంచి కుండనే తీసుకెళ్తున్నాడు నీటికి, పగిలిపోయిన కుండనే తీసుకెళ్తున్నాడు. రోజు ఏం చేసేవాడంటే పాపం అతను ఇది పాపం బాధపడుతుంది అనమాట, ఈ క్రాక్ పాట్, ఇదేదే నేనేంది ఇది, నేను దేనికి ఉపయోగం లేకుండా పోతున్నానని ఈ మంచి కుండ ఏం చేస్తా ఉంది, బాగా నీళ్లు తీసుకొచ్చి భగవంతునికి అభిషేకానికి ఉపయోగపడుతుంది అనమాట. ఆ నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేస్తున్నారు. ఈ పగిలిపోయిన కుండ నీళ్ళు ఎన్ని పోస్తే ఏమవుతుంది, అది అంత కింద పోతాయి, వచ్చే ముందుకి ఈ కుండ బాధపడుతూ ఉండేదన్నమాట. ఇతను రోజు తీసుకెళ్లాడు. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడు, వదిలేవాడు కాదు, ఇది పగిలిపోయిన కుండ అని చెప్పి వదిలేవాడు కాదు, మంచి కుండతో నీళ్లు తెచ్చి అభిషేకం చేస్తున్నాడు, పగిలిపోయిన కుండ కూడా తీసుకెళ్లేవాడు అనమాట. రోజు నీళ్లు ఆ యొక్క నదిలో ఆ రెండు కుండలతో నీళ్లు తీసుకునేవాడు ఆ వ్యక్తి. ఒక కుండలో మాత్రం నీళ్ళు అట్లే ఉండేది, కుండలో గుడికి వచ్చే లోపల ఆ నీళ్ళు అంతా కూడా పోయావన్నమాట. ఈ కుండ ఎప్పుడు బాధపడుతుంది అనమాట. ఒక నెల తర్వాత ఈ కుండ అడిగిందనమాట ఈ వ్యక్తిని, ఎందుకు నన్ను రోజు తీసుకెళ్తావు నువ్వు, నేను ఎట్లా పనికిరాను కదా, నీళ్లు వచ్చేలోపు నీళ్ళు అయిపోతున్నాయి కదా, నన్ను పడేయచ్చు కదా అని చెప్పి అంటాను అనమాట. సరే ఆ వ్యక్తి చెప్తాడు, కింద చూడు నువ్వు బాగా అని చెప్పి అంటాడు అనమాట. కింద చూస్తే మంచి పుష్పాలంతా వచ్చేసింటాయి అనమాట దారి పొడుగున. ఇతనేం చేస్తున్నాడు, నది నుంచి గుడి వరకు పూల మొక్కలు విత్తనాలు వేసేస్తాడనమాట. రోజు ఇన్నిటిని తీసుకొచ్చేటప్పుడు నీళ్లు పడుతూ ఉంటాయి కదా, నీళ్లు పగిలినటువంటి నీళ్లు అవంతా కూడా ఏం చేస్తున్నాడు, ఆ యొక్క విత్తనాల మీద పడేటట్లు తీసుకొస్తున్నాడు అనమాట. రోజు ఏమవుతా ఉంది, ఆ పూల మొక్కలకి నీళ్లు పడుతున్నాయి ఆ నది నుంచి గుడి వరకు. కొన్ని రోజులకి ఏమైపోయింది, మంచి అద్భుతమైన పుష్పాలంతా వచ్చేసాయి అనమాట. అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, నువ్వు ఉపయోగం లేదని చెప్పి అనుకోపాక ఈ విధంగా నువ్వు ఉపయోగపడుతున్నావు, నేను అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తున్నాను, నీ నీళ్ళు అంతా కింద పోతున్నాయి, అయితే మంచి పుష్పాలు వస్తున్నాయి, ఆ చెట్లకింత కూడా నీళ్లు అవుతున్నాయి. అట్లా గురువు ఏం చేస్తాడంటే మంచి వాళ్ళని భక్తిలో ఉపయోగిస్తాడు మంచి కుండ మాదిర, అదేవిధంగా క్రాక్ పాట్స్ కూడా ఏం చేస్తాడు భక్తి సేవలు ఏదో విధంగా ఉపయోగిస్తాడు అనమాట. అయితే మనము సహకరించాలి, ఓపికతో ఉండాలి. కొంతమంది మంచి అద్భుతమైనటువంటి మంచి గుణాలు కలిగి ఆయన భక్తి సేవలో వాళ్ళు కొంతమందికి అనర్థాలు ఉంటాయి, రకరకాలైనటువంటి అనర్థాలు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, గురువు భక్తి సేవలో ఉపయోగిస్తారు. అది గురువు యొక్క కృప. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం సాధించేటువంటి విషయాలంతా కూడా మనం రకరకాలుగా మనం సేవలు చేస్తూ ఉంటాం. ఇదంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా గురువు గురు పరంపరకు మనం అర్పించాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క కోరిక ఇది, వాళ్ళు కోరుకున్నారు ఈ విధంగా ప్రచారం జరగాలి. వాళ్ళు కూడా సొంత కోరిక కాదు, అది కృష్ణుని యొక్క కోరిక. గురువు ఏం చేస్తాడు, కృష్ణుడికి చైతన్య మహాప్రభు చెప్పాడు, ఏం చెప్పాడు కృష్ణ చైతన్య మహాప్రభు కోరికేమి, పృథివితే నగరాది గ్రామ్ సర్వత్ర పోయి మోరణ, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నగరాల్లో గ్రామాల్లో నా యొక్క నామం ప్రచారం జరగాలని చెప్పి చైతన్య మహాప్రభు కోరిక. ఆ కోరిక ఏం చేస్తాడు, గురువు గురు పరంపర తీసుకుని వస్తుంది అనమాట. ఆ యొక్క కోరిక అనుగుణంగా మనం నడుచుకున్నట్లయితే మనము ఈ యొక్క ఆధ్యాత్మికంగా మనము అభివృద్ధి చెందుతాం. గురువు ఆయన ఇచ్చేటువంటి సూచనలు మనం పాటించాలి, గురువు యొక్క సూచనల్ని, అది చాలా చాలా ముఖ్యం. సూచనలు కానీ పాటించినట్లయితే ఎవరున్నా కానీ నేను ఎందుకు పాటించాలి, నేను చాలా తెలివైనటువంటి వ్యక్తిని కదా, నాకు భౌతికమైనటువంటి విద్య నాకు చాలా బాగుందని ఉంటే అదే అతనికి పతనం, అక్కడే అతను ఫలం. భక్తి శ్రీనాథ్ మహారాజ్ నాకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన చాలా గొప్ప జ్ఞాని, అంత సర్వ జ్ఞానం ఉంది, అయితే ఏం చేస్తున్నాడు, తన యొక్క ఫలితాలంతా కూడా గురువుకి అర్పిస్తున్నాడు. ఈ యొక్క అహంకారంలో కానీ మనం కానీ గురువుకి అపరాధం చేసినట్లయితే మనం సర్వనాశనం అయిపోతాం అనమాట. పూర్తిగా అతను ఇంద్రుడు కూడా మనకు శ్రీమద్ భాగవతంలో చూడొచ్చు అనమాట. ఇంద్రుడు ముల్లోకాలకు అధిపతి. అతను ఒకసారి తన యొక్క ఈ సభాభవనంలో కూర్చొని ఉంటాడు ఇంద్రుడు. ఇంద్రుని యొక్క సభాభవనం శాస్త్రాలు వివరించడం జరిగింది, చాలా పెద్దది. అది 150 యోజనాలు పొడవు, 100 యోజనాలు వెడల్పు ఉంటుంది అనమాట. చాలా పెద్ద భవనం అది, సభాభవనం. 5 యోజనాలు పొడవు విడుతుంది అనమాట హైట్. ఇటువంటి సభాభవనంలో అక్కడ ఎవరైతే ప్రవేశిస్తారో అక్కడ ఆకలి గాని దప్పికి గాని వృద్ధాప్యం గాని ఏముండదు. అందరూ కూడా ఇంద్రుడు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. దేవతలంతా కూడా ఋషులంతా కూడా ఆయన కీర్తిస్తూ ఉంటారు. అందరూ ఈ యొక్క ఈ నాగులు తర్వాత ఈ యొక్క యక్షులు వీళ్ళంతా కూడా ఆయన పూజిస్తూ ఉంటారు. ఆయన ఎంతో ఈ యొక్క ఐశ్వర్యంలో పూర్తిగా మునిగి తేలుతూ ఉంటాడు అనమాట. అటువంటి పరిస్థితుల్లో అక్కడికి బృహస్పతి వస్తాడు. బృహస్పతి వచ్చి ఇంద్రుని యొక్క గురువు. ఎప్పుడైతే బృహస్పతి వచ్చాడో ఇంద్రుడు గమనించి కూడా చూసి కూడా ఆయనకు ఎటువంటి మర్యాదను చేయలేదు, ఆయన ఆహ్వానించలేదు, ఆయనకు ఆసనాన్ని కూడా సమర్పించలేదు, పూర్తిగా తన భోగాల నిమగ్నం అయిపోయాడు అనమాట. అది బృహస్పతి గమనించాడనమాట. బృహస్పతికి చాలా కోపం వచ్చింది. ఆయన ఏం చేశాడు, తక్షణమే అక్కడి నుంచి బయట వచ్చేసాడు అనమాట. బయట వస్తుంటేనే ఇంద్రుడికి అర్థమైంది, అయ్యో నా గురువు కోపాన్ని చెందాడు అని చెప్పి ఆయన శాంతింపజేయాలని ప్రయత్నం చేశాడు. అప్పటికే బృహస్పతి అదృశ్యం అయిపోయాడు అనమాట. శ్రీమద్ భాగవతం వివరిస్తుంది, బృహస్పతి ఆధ్యాత్మికంగా ఇంద్రుడి కంటే కూడా ఇంకా ఎక్కువ శక్తిమంతుడు. ఈ బృహస్పతి యొక్క ఆశీర్వాదం వల్లనే, ఆయన యొక్క కృప వల్లనే ఇంద్రుడికి అన్ని సంపదలు ఉన్నాయి, అంత శక్తి ఉంది. ఎప్పుడైతే బృహస్పతి ఆయన రిజెక్ట్ చేశాడో ఇంద్రుడికి పూర్తిగా ఆయన శక్తిహీనుడు అయిపోయాడు అనమాట. ఈ రాక్షసులు ఏం చేశారు, ఆయన ఆక్రమణ చేశారు, జయించేశారు, పూర్తిగా అమరావతిని వాళ్ళ ఆక్రమణ చేశారనమాట. వీళ్ళంతా కూడా దేవతలు అడవులు పాలైపోయారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఈవెన్ దేవతలు కూడా ఎంతో శక్తివంతమైన లోక పాలకులు కూడా వాళ్ళు కానీ తన గురువుకి అపరాధం చేస్తే ఏమవుతాం చూడండి. అక్కడ ముందు సర్వస్థానాలు కోల్పోయారు బృహస్పతికి అపరాధం చేయడం వల్ల. బృహస్పతి ఏం లేదు ఆయన దగ్గర, ఆయన దగ్గర ఏమి శక్తి లేదు, ఇది ఇంద్రుని మాదిరి ముల్లోకాల ఆధిపత్యం ఆయన దగ్గర లేదు. అయితే ఆయన గురువు ఆధ్యాత్మికంగా ఇంద్రుని కంటే ఇంకా శక్తివంతుడు అతను ఆధ్యాత్మికంగా. కాబట్టి భగవంతుడు ఎప్పుడు అప్రిషియేట్ చేయడం అనమాట. మనం భౌతికంగా ఎంతో నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉందని చెప్పి మనం గురువుని కానీ మనం కానీ అవమానపరిచినట్లయితే, అసూయించినట్లయితే ఇంద్రుని మాదిరి ఇంద్రుడు ఏమైనాడు, మొత్తం సర్వం కోల్పోయాడనమాట, చివరికి అడవులు పాలైపోయాడు. కాబట్టి మనం ఎప్పుడు మన యొక్క ఆచార్యులకు అడుగు జాడల్లో నడవాలి. మన ఆచార్యులు ఏం చెప్తున్నారు, మన గురువు మన ఇంతకుముందు ప్రీవియస్ పూర్వ ఆచార్యులు ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించారు తన గురువుతో, వాటిని చూసి మనం నేర్చుకోవాలన్నమాట. ప్రభుపాద గారు కూడా ఆయన చాలా ఉదాహరణ భాగంగా ఉండేవాడు ప్రతి ఒక్కటి తనకు. అదేవిధంగా గురు మహారాజు కూడా ఏం చేస్తున్నాడు, ప్రభుపాద గారి యొక్క సూచనలు ఆచరించి ప్రభుపాద గారు ఏం చేశాడు, ఆయన చెప్పాడనమాట, ఈ భగవంతుని యొక్క రాజ్యాన్ని నీకు ఇస్తున్నాను, నువ్వు దాన్ని బాగా అభివృద్ధి చేయని చెప్పాడు మాయాపూర్ని. గురు మహారాజు అక్కడే ఉండి ఆయన ఎంతో ఆ యొక్క శ్రమతో ఈ మాయాపూర్ని అంతా కూడా అభివృద్ధి చేస్తున్నాడు. తర్వాత ఇన్స్ట్రక్షన్ కూడా ఆయనకి ప్రపంచమంతా తిరిగి ఈ యొక్క కాంగ్రిగేషనల్ ప్రీచింగ్ ఆ యొక్క ఎక్కువగా ఆయన ప్రారంభిస్తున్నారన్నమాట. ప్రపంచమంతా కూడా ఈ భక్తి వృక్ష ప్రోగ్రామ్స్ చాలా ప్రఖ్యాతి గాంచాయి. రష్యాలో ఇప్పుడు ఎక్కువ ప్రచారం జరుగుతున్నది భక్తి వృక్ష ద్వారానే. ఈ భక్తి వృక్ష వచ్చిన తర్వాత ప్రపంచమంతా కూడా ఎక్కువగా ఈ ప్రచారం అనేది బాగా జరుగుతుందన్నమాట. ఈ కొన్ని ఈ యొక్క ఈ వాటిని ఏమంటారు ముస్లిం దేశాలని గల్ఫ్ కంట్రీస్ లో కానీ, తర్వాత యూరోప్ లో కానీ, తర్వాత రష్యాలో కానీ, అమెరికాలో కానీ, అన్ని దేశాల్లో కూడా ఈ భక్తి వృక్ష కార్యక్రమము ఎంతో శక్తివంతంగా ప్రచారంలో ఉందన్నమాట. ఈ విధంగా మన ఈ యొక్క గురువుకి లైక్ బ్రహ్మ మనకు ఉదాహరణ. మనము ఈ యొక్క వినయంతో గురువు గారిని మనం సేవ చేసినట్లయితే, గురువు యొక్క సూచనలు గాని ఆచరించినట్లయితే మనం తప్పనిసరిగా ఆధ్యాత్మికంగా మనము అభివృద్ధి చెందుతాము. ఒకవేళ మనం గురువుకి అపరాధం చేసినట్లయితే అదే పరిస్థితిలో మనము తీజారిపోతాము. కాబట్టి మనకి ముఖ్యంగా మన ఇస్కాన్ లో సిస్టమ్ అనేది దీక్ష గురువు, శిక్ష గురువు. దీక్ష గురువు అనేది ఒకే గురువు ఉంటారు. శిక్షణ అనేది ఎంతమంది దగ్గరైనా మనం తీసుకోవచ్చు అన్నమాట. చేతిని చరితావృతం విరుస్తుంది. శిక్ష గురువును కూడా మనము తప్పనిసరిగా దీక్ష గురువు ఇచ్చేటువంటి యొక్క గౌరవాన్ని మనం శిక్ష గురువు కూడా ఇవ్వాలన్నమాట. లైక్ ఇక్కడ మనకి ఇస్కాన్ లో ప్రభుపాద వారు వచ్చి అందరికీ శిక్ష గురువు, ఎందుకంటే ఆయన పుస్తకాల నుంచే మనము అన్ని విషయాలు కూడా మనం నేర్చుకుంటాం అన్నమాట. ఇంకా శిక్ష గురువులు ఉంటారన్నమాట, చాలా మంది శిక్ష గురువులు, ఎంతమందినైనా శిక్ష గురువులు ఉండొచ్చు, అయితే దీక్ష గురువు మాత్రము ఒకరే. కాబట్టి మనము ఈ గురువు యొక్క ముఖ్యంగా మన ఇస్కాన్లో ఇచ్చేటువంటి సూచన ఏమంటే శిష్యులకి, శిష్యుని కూడా అధికారాలు ఉన్నాయి, అంటే అర్హతలు ఉన్నాయన్నమాట. శిష్యుడు మంచి శిష్యుడు కావాలంటే ఏం చేయాలి, అతను మన ఇస్కాన్ రూల్స్ ప్రకారము అతను తప్పనిసరిగా ఈ యొక్క 4 నియమాలను పాటించాలి. ఈ మాంస భక్షణ, మద్యము, జ్యోతము విచారానికి దూరంగా ఉండాలి. హరే కృష్ణ మంత్రాన్ని 16 జపం చేయాలన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి శిష్యునికి ఉన్నటువంటి అర్హతలు ఇవే. అతను తప్పనిసరిగా ఈ వైశస్ నుంచి, పాప ఉజ్జతి నుంచి బయట రావాలి. ఈ హరే కృష్ణ మంత్రాన్ని తీవ్రంగా జపం చేయాలి. తర్వాత గురువు ప్రతినిధులు ఇచ్చినటువంటి సేవను చేసుకుంటూ వెళ్ళాలి. ఇది కానీ చేసినట్లయితే వాళ్ళు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతారు. కాబట్టి వీటిని మనం ఆచరిస్తూ ఈ 4 నియమాలని, 16 జపం చేస్తూ ప్రభుపాద వారి యొక్క అనుచరులు వాళ్ళ యొక్క ఇప్పుడున్నటువంటి గురువు ఇచ్చినటువంటి సూచనలను ఆచరిస్తూ వచ్చినట్లయితే ఎటువంటి అపరాధాలు లేకుండా మన ఆధ్యాత్మికంగా మనము అభివృద్ధి చెందుతాం. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న ఉంటే అడగండి. ఎనీ డౌట్స్? ప్రభు ప్రశ్న వచ్చి దేవతలు భూమిని తాకరు కదా ఎందుకని ప్రశ్న. వాళ్ళు సత్వగుణ స్థితిలో ఉంటారు. వాళ్ళు పూర్తిగా ఈ భూమి మీద ఈవెను కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కువగా కంటామినేషన్ ఉంటుందనో, వాళ్ళు కొంచెం అపవిత్రిత, తర్వాత వాళ్ళ యొక్క శరీరాలు కూడా చాలా సున్నితంగా ఉంటాయి. కొన్నిసార్లు బాగా చాలా ఏమంటారు దాన్ని సున్నితంగా పెరిగినటువంటి వ్యక్తుల్ని వాళ్ళు భూమి మీద కష్టం నడిచేది. ఇంతకుముందు రాజులు కానీ, ఈవెన్ నరోత్తమ దాస్ ఠాకూర్ కూడా వివరిస్తున్నారు, నరోత్తమ ఠాకూర్ లేల్లో ఆయన చాలా సున్నితంగా పెరిగాడనమాట. నడుచుకుంటూ పోయినప్పుడు చాలా కష్టంగా ఉన్నది ఆయనకి, గుచ్చుకుంటూ ఉంటాయన్నమాట భూమి. కాబట్టి వాళ్ళ శరీరాలంతా కూడా మనకంటే, మన శరీరాలు ఇక్కడ భూమి మీదకి అనువుగా, భూమి మీద నడవడానికి, భూమి మీద తిరగడానికి అనువుగా తయారు చేయబడినాయి మన శరీరాలు. బట్ దేవతలు అట్లా కాదు, వాళ్ళ శరీరాలంతా కూడా టోటల్ డిఫరెంట్ గా ఉంటాయన్నమాట. వాళ్ళు దీని మీద నడవడానికి వాళ్ళకంతా చాలా కష్టం. అది మనము ముండ్ల మీదనో బురద మీద నడిస్తే ఎట్లుంటుంది మనకి, ఆ విధంగా ఉంటుంది వాళ్ళ భూమి మీద నడిస్తే వాళ్ళకి చాలా కష్టం అనమాట. వాళ్ళకి వాళ్ళ శరీరాలే ఆ విధంగా తయారు చేయబడి ఉంటాయి. మనం ఇప్పుడు నీటిలో నడవలేము, అదేవిధంగా ముండ్ల మీద నడవలేము. కాబట్టి వాళ్ళ యొక్క అక్కడున్నటువంటి అట్మాస్ఫియర్ అంతా కూడా, దేవతలకు ఉండేటువంటి వాతావరణం కానీ, అక్కడున్నటువంటి భూమి కానీ, అదంతా కూడా చాలా స్పెషల్ అనమాట. అది చాలా సున్నితంగా చాలా బాగా, ఎందుకంటే వాళ్ళు పుణ్యజీవులు అనమాట, వాళ్ళు సత్వంగా ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు నడవడానికి అనువుగా ఉంటుంది అక్కడ. వాళ్ళు ఇక్కడ నడవలేరు, వాళ్ళు చాలా కష్టం. వాళ్ళకి సహకరించదు అనమాట, వాళ్ళ యొక్క బాడీ స్ట్రక్చర్ అది సహకరించదు. అందుకని వాళ్ళు భూమి మీద దిగరు. వాళ్ళు ఈవెన్ విష్ణు కూడా ఆయన భూమి మీద దిగడు. ఆయన విష్ణు కూడా అవతరించినప్పుడు పృథు మహారాజు యజ్ఞం చేస్తూ ఉంటాడు. ఆ యజ్ఞానికి విష్ణువు నేరుగా వస్తాడనమాట. వచ్చి ఆయన కిందకి దిగుతాడు. దిగినప్పుడు కూడా ఏం చేస్తాడంటే గరుడు యొక్క మెడ పట్టుకొని కిందకు దిగుతాడనమాట. ఎందుకంటే ఆయన కాళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి. ఆయనకి గరుడిని గట్టిగా పట్టుకొని కాళ్ళు కింద పెడతారనమాట. కాబట్టి వాళ్ళ యొక్క శరీరం అంతా కూడా చాలా సున్నితమైంది అనమాట. భూమి మీద వాళ్ళు నిలబడడం కానీ నడవడం కానీ చాలా కష్టం వాళ్ళకి. అందువల్ల అంతే, ఇంక వేరే కారణం ఏం లేదు. జై శ్రీ శ్రీ రాధాగోవింద భగవానికి, శిలా ప్రభుపాదకి, గురుదేవ్ కి, నితాయ గౌర్ ప్రేమానందయ.